మరలా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. సహజంగా కానుకల కోసం మాట్లాడుతున్నప్పుడు డబ్బు అవసరమై ఉండి మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా ఉంటది, కానీ ఒక భక్తుడు ఇలా అంటాడు, ఏ కాపురైతే తన సంఘానికి కానుకలు ఇవ్వటం నేర్పడో అతడు ఆ సంఘం యొక్క ఆశీర్వాదాలను దొంగిలిస్తున్నాడు అంటాడు. కాబట్టి కీలకమైనది దానం విషయం అనేది, చాలా కీలకమైనది, చాలా ప్రమాదకరమైనది. అయినా దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి, వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఈరోజు ప్రత్యేకంగా మనం చూడాల్సిన లేఖన భాగం దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగను గదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమును అన్నాము, మా భూ నివాస కాలము నేడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు, మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదే ఉన్నది, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయం గలవాడిని ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడి నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఉదయాన్నే ప్రభువా నీ పాదాల వద్దకు రావడానికి, నాయనా నీ వాక్యాన్ని పరిశీలన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. మాట్లాడే దేవుడు దేవా, మీరు మాట్లాడితే మా జీవితాలు తెప్పరిల్లుతాయి. ప్రభువా మీరు మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, అల్పునైనా నన్ను కృపలో మరుగుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వచ్చిన వారి మీద ఏ ఒక్కరి మీద నిద్రమత్తు పని చేయకుండా, నైనా నిర్లక్ష్యంగా కాకుండా శ్రద్ధగా ఉండడానికి సహాయం చేయమని, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయాన్ని మీ ముందుంచుకోండి. ఈ అధ్యాయం నుంచి కొన్ని మాటలు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ 4 వాక్యాలు మనం చూస్తాం. ఈ 4 వాక్యాల నుంచి 3 ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే ఈ అధ్యాయం అంతా మనకు అర్థమవుద్ది. 3 ప్రశ్నలను మనం వేసుకోవాలి. ఆ 3 ప్రశ్నలకు సమాధానం ఈ వాక్యం నుంచి, ఈ అధ్యాయం నుంచి వెతకడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుద్ది. అందులో మొదటి ప్రశ్న, దావీదు అతని జనులు దేవుని మందిరం కట్టడానికి ధారాళంగా కానుకలు ఇస్తున్న సందర్భం, ఈ సందర్భం బట్టి 3 ప్రశ్నలు వేసుకోవాలి. మొదటి ప్రశ్న, వారు ఎంత ఇచ్చారు? 2వ ప్రశ్న, వారు ఎలా ఇచ్చారు? 3వ ప్రశ్న, వారు ఎందుకు ఇచ్చారు? ఈ 3 ప్రశ్నలతోటి మనం వాక్యాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. వారు ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఈ 3 ప్రశ్నలతోటి వాక్యాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటి ప్రశ్నకు సమాధానంగా వారు ఎంత ఇచ్చారు అన్నదాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందులోనే మనం 29వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. దావీదు రాజైన తర్వాత దేవునికి మందిరాన్ని కట్టడానికి ఆశపడ్డాడు. ఆశపడుతూ ఆయన మొదటి వచనం చివరి భాగంలో ఇలా అన్నాడు, కట్టబో ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఆయనకున్న అవగాహన ఏంటంటే, నా దేవుడు ఆకాశం కింద దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి ఎందరో ఉన్నా వారిలో ఏ ఒక్కరూ నా దేవునికి సాటి అయిన వారు కాదు. మరో మాటలో చెప్పాలంటే, నా దేవుడు తప్ప, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. నేను అలాంటి గొప్ప చక్రవర్తికి, ఇలాంటి గొప్ప దేవునికి నేను మందిరం కడుతున్నప్పుడు ఆ మందిరం ఏ మందిరానికి కూడా సాటి కానంత ఉన్నతంగా ఉండాలి. ఈ పని చాలా గొప్పది, ఈ మందిరం చాలా గొప్పది, ఈ కార్యం నేను చేయాలి అన్న ఆశతోటి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. రెండో విషయంలో అంటాడు, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమెదికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కులు వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదింతిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువును గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అన్నాడు. చాలావి ఆయన సమకూర్చాడు. వాస్తవంగా మందిరాన్ని కట్టింది సొలొమోనే, చరిత్ర చెప్పేది. కానీ ఆ మందిరం కట్టడానికి కావలసిన ఐటమ్స్ అన్ని మాత్రం అక్వైర్ చేసింది, సంపాదించింది, సమకూర్చి పెట్టింది మాత్రం ఆ మందిరం మీద ఆశ కలిగిన దేవుని దాసుడైన రాజైన దావీదు. వీటన్నిటిని విశేషముగా సమకూర్చాడు. సహజంగా ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవచ్చు, రాజు కాబట్టి రాజ్యం యొక్క ఖజానాలు తీసుకొని, ఆ సంస్థానం యొక్క ఖజానాలో డబ్బులు తీసుకొని, బంగారం తీసుకొని, వెండి తీసుకొని రాజు మందిరాన్ని కేటాయించవచ్చు. కానీ ఈ రాజు అంటాడు, నేను జనం డబ్బులు తీసుకుని దేవునికి ఇస్తే నాకేం వస్తుంది బహుమానం, కాబట్టి నా దేవుని మందిరపు మక్కువ చేత నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరపు మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అన్నాడు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఎంత ఇచ్చుంటాడు రాజైన దావీదు దేవుని మందిరం కొరకు ఎంత ఇచ్చుంటాడు అన్నది నాలుగవ వచనం. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారి చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓపీరు బంగారమును, 14,000 మనుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఎంత ఇచ్చాడట ఆయన? 6,000 మనుగుల బంగారము, 14,000 మనుగుల వెండి ఇచ్చాను అన్నాడు. ఇందుకే మనుగంటే ఎంత, మనుగంటే ఎంత అంటే దాని ఇంగ్లీష్లో టాలెంట్ అంటాడు, మనుగు అన్నక టాలెంట్ అంటాడు. ఒక టాలెంట్ గోల్డ్ అంటే ఎంత అంటే 33 కేజీల బంగారాన్ని ఒక మనుగు అంటాం. అలాగే ఈయన ఇచ్చింది 6,000 మనుగుల బంగారాన్ని ఇచ్చాడు. 6,000 మనుగుల బంగారం, 33 x 6,000 వేస్తే మనకు అక్షరాల దావీదు దేవుని మందిరం కొరకు ఇచ్చిన బంగారం ఎంతంటే 198,000 కేజీలు. రమారమి 200,000 కేజీల బంగారాన్ని దేవుని మందిరం కొరకు దావీదు ఇచ్చాడు. ఎంత వెండి ఇచ్చావు అని మనం ఆయన అడిగితే 14,000 మనుగుల వెండి ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. 14,000 x 33 వేసి మన లెక్క కడితే 462,000 కేజీల వెండిని ఆయన ఇచ్చాడు. అందుకే డైరెక్ట్గా బైబిల్లోనే ఎన్ఎల్టీ ట్రాన్స్లేషన్లో ఇక్కడ ఏమని రాస్తారంటే, 112 టన్నుల బంగారమును, 262 టన్నుల వెండిని ఆయన ఇచ్చాడు అని చెప్పి సరాసరి బైబిల్లోనే ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఆ రోజు మనుగులు అన్న పదం మనకు అర్థం కాదు కాబట్టి ఈ రోజులోకి ఆ పదాన్ని మార్చి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంత బంగారాన్ని ఎంత వెండిని ఆయన ఇచ్చాడంటే సరాసరి ఎన్ఎల్టీ ట్రాన్స్లేషన్లోనే అంటాడు, 112,000 కేజీల బంగారమును, 2,62,000 కేజీల వెండిని ఆయన దేవుని మందిర పని కొరకు ఇచ్చాడు. ఆయన ఇవ్వటమే కాకుండా ఆయన ఇస్రాయేల్ ప్రజలందరిని ఉద్దేశించి అన్నాడు. ఎవరైనా ఆ తర్వాత వచనంలో ఆయన పిలుపు, ఆయన ఆహ్వానం ఉంటుంది. 5వ వచనంలో ఎవరైనా ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా ఉంటే దేవుని మందిర పని కొరకు ఇవ్వండి అన్నాడు. అలాగా ఆ పిలుపు అందుకున్న తర్వాత ఎవరెవరు స్పందించారు, ఎంత ఇచ్చారు అన్నది 6వ వచనం 7వ వచనంలో రాయబడింది. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇస్రాయేళ్ల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమిబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిర పనికి, ఆ తర్వాత మాట అండర్లైన్ చేసుకోవాలి, 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాణులను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి అని రాయబడింది. ఒక మనుగు 33, అక్కడ చెప్పిన లెక్కలు మనం వేసుకుంటూ వెళ్తే 1,00,000 కేజీల వెండిని, ఇత్తడిని, బంగారమును ఆ రోజు ఇస్రాయేల్ సమాజం దేవుని మందిర కొరకు తీసుకుని వచ్చింది. అందుకే చరిత్ర ఏం చెప్తా ఉందంటే, బబులోను రాజు దేవుని మందిరం మీద దండయాత్ర చేసినప్పుడు, ఎరుసలేమును పట్టుకున్నప్పుడు ఆయన దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారు వస్తువులను ఆయన దోసుకొని పోయాడు. ఆ మాట మనం చూస్తాం. తర్వాత ఎరుసలేము దేవాలయాన్ని కాల్చేసి ఆ దేవాలయపు గోడలకు పెట్టి ఉంచిన బంగారం అంతటిని కూడా ద్రవంగా మార్చుకొని తీసుకుని వెళ్ళిపోయినట్టుగా కూడా చరిత్ర చెబుతుంది. అంత విస్తారమైన బంగారమును, అంత విస్తారమైన వెండిని ఆ రోజు దేవుని మందిరము కొరకు రాజైన దావీదు ఇశ్రాయేలు జనాంగము సమకూర్చి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఇంత విస్తారంగా దేవుని మందిరానికి వారు ఇచ్చారు, ఇంత గంభీరంగా దేవుని కొరకు వారు సమర్పణ చేశారు అన్న మాట మనకి ప్రేరేపణగాను మనకు ప్రోత్సాహంగానే ఉంటుంది. అయితే ఎంత ఇచ్చారు అన్న మాట బాగానే ఉంది, కానీ దేవుడు ఎంత ఇచ్చాడు అన్నది చూస్తాడా, లేకపోతే ఎలా ఇచ్చారు అన్నది చూస్తాడా అన్న విషయాన్ని కూడా మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు మనం పేపర్లో చదువుతూ ఉంటాం, అజ్ఞాన భక్తుడు దేవునికి ఇచ్చిన కిరీటము, అజ్ఞాన భక్తుడు దేవునికి ఇచ్చిన వడ్డానం అంటాం. ఎందుకు ఆయన ఎందుకు అజ్ఞానంగా, లేకపోతే ఎందుకు ఆయన అజ్ఞానం, లేకపోతే ఆయన చీకట్లో ఉండిపోయి రహస్యంగా ఈ పని చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుద్ది, తర్వాత నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ అడిగింది చెప్పడం కష్టం కాబట్టి ఆయన ఎలాగోలాగ సంపాదించాడు. సంపాదించింది మాత్రం ఆయన పాపం పోవాలి కాబట్టి దేవునికి ఏదో ఒకటి ఇచ్చేసాడు, దేవుడు దాన్ని తీసుకుంటాడు అన్నది ఆ అజ్ఞాన భక్తునికున్న అజ్ఞానపు ఆలోచన. అయితే బైబిల్లో ఉన్న దేవుడు ఎంత ఇస్తున్నావు అన్నదానితో పాటు ఎలా ఇస్తున్నావు అన్నది ఆయనకు ప్రాముఖ్యమని మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి ఏదైనా మనం ఇస్తున్నప్పుడు ఎంత ఇస్తున్నాము అన్నది ప్రాముఖ్యమైంది, అంతకు మించి ఎలా ఇస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఎలా ఇస్తున్నాము, ఎలా ఇవ్వాలి అన్నది మనకు అర్థం కావడం కొరకు ఒక 3 విషయాలు మనకి ఈ అధ్యాయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేయించడానికి రాయించినట్లుగా చూస్తాం. మొదటి మాట దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలి. 29వ అధ్యాయంలోని 5వ వచనంలో ఒక మాట ఇలా అన్నాడు, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అన్నాడు. 7వ వచనము మనపూర్వకంగా దేవుని మందిర పనికి అన్నాడు. కిందకు వచ్చేసరికి 14వ వచనంలో ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను. 17వ వచనంలో కిందకు వచ్చేసరికి చివరి లైన్లో మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనపూర్వకంగా ఇచ్చుడు చూసి సంతోషించుచున్నాను అన్నాడు. ఈ వాక్యాల్లో మనకి ఏమర్థమవుతుందంటే దేవునికి ఇవ్వాలి మంచిది, కానీ ఇచ్చేది మాత్రం మనపూర్వకంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. వారు దావీదు మహారాజు
ఆయన 198,000 కేజీల బంగారాన్ని 462,000 కేజీల వెండిని తీసుకొచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది అతడు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా సంతోషంగా దేవుని కొరకు ఆయన తెచ్చిచ్చాడు అన్నమాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా అర్థం చేసుకుందాం. అందుకే మూడో వచనంలో ఒక మాట అన్నాడు రాజైన దావీదే ఒక మాట అన్నాడు, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అన్నాడు. అంచాడు, ఇష్టపూర్వకంగా ఇచ్చాడు, మనఃపూర్వకంగా ఇచ్చాడు, హృదయపూర్వకంగా ఇచ్చాడు. నేను అడుగుతున్న ఈ ఉదయకాలపు ప్రశ్న ఏంటంటే, ఈ గ్రూప్కు ఇమ్మని నేను చెప్పడం లేదు, కానీ క్రైస్తవుని ఆరాధనలో కానుక అన్నది ఒక ప్రత్యేకమైంది. మన ప్రేమను, దేవుని పట్ల మనకున్న ప్రేమను వెల్లడిపరిచే స్థలం కానుకలు పెట్టి. అందుకే బైబిల్లో ప్రత్యేకంగా అంటాడు, రెండు కాసులు ఇచ్చిన విధవరాల కొరకు గత వారం మనం మాట్లాడాం, తనకున్న ఆ కొద్ది పిండిలోను మొదటి అప్పాన్ని దేవుని దాసునికి చేసి ఇచ్చిన విధవరాల కోసం కూడా మనం మాట్లాడాం. దేవుడు ఎంత ఇచ్చావు అన్న దాని వెనకాల మన హృదయ వైఖరిని చూస్తున్నట్లుగా వాక్యంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మొదటిగా నువ్వెప్పుడు దేవునికి ఇచ్చినా, దేవుని కోసం నువ్వేం చేస్తున్నా, అది నీ హృదయపూర్వకంగా, అది నీ మనఃపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాద కారణంగా ఉంటుందని ఒకసారి అర్థం చేసుకుందాం. సనుక్కుంటా ఇద్దామా వద్దా అనుకుంటూ ద్వంద్వ ఆలోచనతో ఒకసారి ఇద్దామా మరొకసారి ఇవ్వకూడదన్న ఇలాంటి ఊగిసలాట మధ్య ఇస్తే అది ఎంత మాత్రం దేవునికి ఇష్టం కాదు. కానీ దేవునికి ఇవ్వాలి అన్నది హృదయంలో నిశ్చయించుకొని సంతోషంగా ఆనందంగా ఇవ్వాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆయన కోరుతా ఉన్నాడు మొదటిగా మనం ఎలా ఇవ్వాలంటే హృదయపూర్వకంగా ఇవ్వాలి. రెండవదిగా మనం ఎలా ఇవ్వాలి అన్న ప్రశ్నకు వస్తే 17వ వచనంలో ఒక మాట రాయబడింది, మనము యథార్థ హృదయంతో ఇవ్వాలి అన్న మాట మనం 17వ వచనంలో చూస్తాం. 17వ వచనంలో, నా దేవా నీవు హృదయములను పరిశోధన చేయచ్చు, యథార్థ వంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనే, ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ జనులు నీకు మనఃపూర్వకంగా ఇచ్చిడు చూసి సంతోషించుచున్నాను అన్నాడు. 17వ వచనంలో రెండు సార్లు యథార్థవంతులు, యథార్థ హృదయము అన్న మాట రిపీటెడ్ గా రాయబడ్డాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇస్తున్నప్పుడు మనం ఎలా ఇవ్వాలంటే యథార్థతో ఇవ్వాలి. యథార్థతో ఇవ్వాలి అంటే యథార్థతో ఇవ్వాలి అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని మాటలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మలాకి గ్రంథము 1:14 వచనాన్ని మనం చూద్దాం. మలాకి గ్రంథము 1:14 వచనంలో ఒక మాట రాయబడింది చూస్తున్న 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందులో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవునికి ఇచ్చాడా అంటే ఇచ్చాడు కానీ ఆ అర్పణ అతనికి శాపాన్ని తీసుకొస్తుంది, కీడుని తీసుకొస్తుందో తప్ప అతనికి ఏ మేలు కలగటం లేదు. కారణం ఏంటంటే యథార్థ హృదయంతో అతను ఇవ్వలేకపోతున్నాడు. అతడు తన దగ్గర శ్రేష్టమైనది ఉంది, తన దేవుడు గొప్పవాడు, ఆ దేవునికి, గొప్ప దేవునికి ఇస్తున్నప్పుడు యథార్థ హృదయంతోనూ ఉన్నతంగా చేయడానికి బదులు అతడు ఏదైతే అతనికి పనికిరాదో దాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు మన బిడ్డలను దేవుని సేవకు సమర్పణ చేస్తున్నప్పుడు కొందరు తల్లులు తెలియక ఒక మాట అంటారు, పెద్దవాడికి చిన్నవాడికి ఏ లోపాలు లేవు, అవయవాలు అన్నీ బాగున్నాయి, బాగా చదువుకుంటున్నాడు, వాడు మాత్రం సెక్యులర్ లోకంలోకి వెళ్ళాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, బాగా సంపాదించాలి. పెద్దవాడికి ముక్కొంకర మూతొంకర కాలొంకర ఏదో ఒక వంకర ఉంటుంది, వాడు ఎందుకు పనికిరాని వాడుగా ఉంటాడు. అలాంటి వాడిని మాత్రం ప్రభు దగ్గర అంటాం, దేవా వీడిని బాగు చేసుకో, వీడిని సేవకు వాడుకో. బాగున్న వాడిని దేవునికి ఇవ్వం, బాగోలేని వాడిని దేవునికి ఇస్తాం. శిలరా అర్థం చేసుకుందాం, అది నీ హృదయ వైఖరిని తెలియపరుస్తా ఉంది. దేవునికి నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నది దానితో పాటు ఎలా ఇస్తున్నావు అన్నది ప్రాముఖ్యమైంది. ఎలా ఇవ్వాలి అన్న ప్రశ్నకు సమాధానాన్ని మనం ప్రభు అని అడగడానికి ప్రయత్నం చేస్తే ఆయన రెండు మాటలు మాట్లాడాడు. మొదటి మాట హృదయపూర్వకంగా ఇవ్వాలి, రెండవ మాట యథార్థ హృదయంతో ఇవ్వాలి. ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనానికి వెళ్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడింది, గుడ్డు దానిని తీసుకొని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించినట్లా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినట్లా అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుచున్నాడు. ఆయన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, నువ్వు పనిచేస్తున్నావు నీ పై ఉన్నతాధికారికి, నువ్వేదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావు, ఎలా చేస్తావు? ఒకవేళ మనం తినేటప్పుడు ఉన్న మామిడి పళ్ళలో ఏ మామిడి పండు అయితే త్వరగా ముగ్గుపోయి పాడైపోవడానికి సిద్ధంగా ఉందో దాన్ని తినేద్దామని చెప్పి మనం తినొచ్చు. కానీ ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అలాంటి దాన్ని కోసి పెడతామా? లేదు. ఏది శ్రేష్టమైందో ఏది బాగుందో దాన్ని పెడతాం. అది వారి పట్ల మన గౌరవాన్ని వ్యక్తపరిచే విధానం, వారి పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరిచే విధానం. అయితే నీ దేవుడికి నువ్వు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏమిస్తున్నావు అన్నదే ప్రశ్న. ఆ ప్రశ్నలో దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వేమిస్తున్నావు అన్నది నేను చూస్తా ఉన్నాను, ఎలా ఇస్తున్నావు అన్నదాన్ని కూడా చూస్తున్నావు. ఇక్కడ 8వ వచనంలో 7వ వచనంలో ఏమంటున్నాడంటే, గుడ్డు దానిని కుంటి దానిని దేవునికి అర్పించటం, పనికిరాని దాన్ని దేవునికి ఇవ్వటం, మనకు ఉపయోగపడని దాన్ని దేవునికి ఇవ్వటం, వీళ్ళరా అది మన దేవుని గణపరిచే విధానం కాదు, అది దేవుని గణపరిచే విధానం కాదు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, రీసెంట్ గా ఒక సిస్టర్ నాతో మాట్లాడుతూ ఆవిడ ఇలా అంది, లంచం తీసుకోవచ్చా? ఆ ప్రశ్నకు సమాధానం ఆవిడకి తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు తీసుకోకూడదు. అయితే మరి ఇష్టపూర్వకంగా ఇస్తే, మనం అడగకుండా ఇస్తే, తీసుకోమని చెప్పి బలవంతం చేస్తామంటే తీసుకోవచ్చా? ప్రశ్న అది. ఇష్టపూర్వకంగా ఇచ్చి మనపూర్వకంగా ఇస్తే తీసుకోవచ్చా అన్నది ఆవిడ ప్రశ్న. ఆ ప్రశ్న కూడా ఎలాగ ఇచ్చినా సరే తీసుకోకూడదు, మీ జీవితాలతో తృప్తి పని ఉండమని దేవుడు చెప్పాడు అన్నాను. మరో ప్రశ్న ఆవిడ అడిగింది, అలా ఇచ్చిన దాన్ని తీసుకొని పేదలకు ఇస్తే, సమాజ సేవ కోసం వాడితే, దేవుని పరిచర్ కోసం వాడితే, ఎన్ని ఉన్నాయో మంచి ఉద్దేశాలు. తీసుకోకుండా ఉండొచ్చుగా అంటే తీసుకోకుండా ఉండడానికి మనసు ఒప్పుకోట్లా, తీసుకోవాలి. ఏ పేరు మీద తీసుకోవాలంటే సమాజ సేవ పేరు మీద, ఏ పేరు మీద తీసుకోవాలంటే దేవుని సేవ పేరు మీద తీసుకోవాలి. ఒక మాట చెప్పాలి, దేవుడు లంచం ఇస్తున్నప్పుడు ఎదుటి వాడిని బాధ పెట్టి తీసుకుంటున్నావా, బాధ పెట్టకుండా తీసుకుంటున్నావా, సంతోషంగా ఇస్తున్నాడా దానికోసం మాట్లాడలేదు. కానీ లంచం తీసుకున్నా నీకోసం మాట్లాడతాడు. లంచం జ్ఞానుల కన్నులకు గుడ్డుతనం కలగజేస్తుంది. నష్టం ఎవరికి? వాడికి కాదు. డబ్బు పోయింది కాబట్టి లంచం ఇచ్చిన వాడు నష్టపోయాడు అనుకోవద్దు. తీసుకున్నావు కాబట్టి శాపం నీకు, ఆశీర్వాదాలు పోగొట్టుకునేది నువ్వని దేవుడు మన కోసం మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళ కోసం మాట్లాడడం లేదు ఆయన. ఇంకొక మాట ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఆయన అంటాడు, ఈ మాట కొంచెం గంభీరంగా ఉంటుంది, చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 18-17 వచనాలు మనం చూడాలి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఇలా రాయబడింది, పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మొక్కుబడి గాని దేవుడైన యెహోవా ఇంటికి కాకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు అన్నాడు. ఇక్కడ ఏది దేవుడికి అసహ్యం అంటే పడుపు సొమ్ము అన్నాడు. పడుపు సొమ్ము అంటే 17వ వచనం అంటాడు, ఇశ్రాయేల్ కుమార్తెలు యవతయు వేశ్యగా ఉండకూడదు, ఇశ్రాయేల్ కుమారులు ఎవడును పురుషగాముగా ఉండకూడదు. వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బులో దశమ భాగం దేవునికి ఇస్తే అది దేవునికి ఇష్టమా? అసహ్యం అన్నాడు. కాబట్టి నువ్వు ఎంత ఇస్తున్నావో కాదు, ఎలా ఇస్తున్నావు అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైంది. లంచం తీసుకొని ఎవరో ఒకరిని మోసం చేసి వచ్చిన దాంట్లో దశం భాగం దేవునికి ఇస్తే అది దేవునికి ఇష్టమా? లేదు. లేదు ఎంత మాత్రం కాదు అని దేవుడు చాలా స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తను అందుకే మనం ఈ రెండు విషయాలను గమనించాలి. ఒకటి హృదయపూర్వకంగా ఇవ్వాలి, రెండు యథార్థ హృదయంతో ఇవ్వాలి. మూడవదిగా మనం దేవునికి ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి అన్న విషయంలోనే ఆయన ఈ దండోత్తాంతాల మొదటి గ్రంథంలోనే మూడవ మాట మాట్లాడుతున్నాడు. దేవునికి సంతోషంగా ఇవ్వాలి, దేవునికి ఆనందంగా ఇవ్వాలన్న మాట మనం చూస్తాం. 29వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరు గనక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడి ఇచ్చారు. ఏడుస్తున్నారా? ఇవ్వడానికి ఏడవటం లేదు, ఇచ్చిన తర్వాత అయ్యో ఇచ్చేసామని చెప్పి ఏడవటం లేదు, కానీ దేవునికి ఇచ్చే భాగ్యం వచ్చిందని వాళ్ళు ఆనందిస్తున్నారట, వాళ్ళు సంతోషిస్తున్నారట. కాబట్టి ఎలా ఇవ్వాలి అన్న ప్రశ్నలో మూడవ సమాధానం, మనం సంతోషంగా దేవునికి ఇవ్వాలి. 10వ వచనం, రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. అతడు సంతోషంగా ఇస్తున్నాడు. 17వ వచనం చివరి భాగంలో, ఇప్పుడు ఇక్కడ నుండి జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను అన్నాడు. 22వ వచనంలో, ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. 3వది మనం చూస్తున్నాం, ఎలా ఇవ్వాలంటే సంతోషంగా ఇవ్వాలి అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇస్తున్నప్పుడు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి అన్న మాట మనం చూస్తున్నాం. 3 మాటలు చూసాం, వారు ఇచ్చింది గంభీరంగా ఇచ్చారు, ధారాళంగా ఇచ్చారు. 1,00,000 కేజీల బంగారమును 1,00,000 కేజీల వెండిని వరిచినట్లుగా వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం. వారు ఇచ్చారు అంత మాత్రమే కాదు, వారు శ్రేష్టమైన విధానంగా ఇచ్చారు, యథార్థ హృదయంతో ఇచ్చారు, హృదయపూర్వకంగా ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు. ఇందుకే ప్రశ్న ఏంటంటే, మనం దేవునికి ఇవ్వకపోతే దేవునికి లేదా? మనం ఇస్తే దేవునికి కావాలా? ఆయనకి మనం ఇవ్వటం ఏంటి? పిల్లరా, దేవుడు లేక అడగటం లేదు, దేవుడికి అవసరమయ్యి అడగటం లేదు, కానీ దేవుడు నీ ప్రేమను చూడడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే పిల్లరా, బైబిల్లో ఎంత స్పష్టంగా మనం చూస్తామని మనం ఎత్తుకున్న ఈ 4 వాక్యాలు ఉన్నాయి కదా, 14, 15, 16, 17వ వచనాల్లో 14వ వచనంలో ఒక మాట అన్నాడు. 14వ వచనంలో, ఈ ప్రకారముగా మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రం పాడను, నా జనులు ఎంత మాత్రం వారు. తర్వాత మాట అంటలం చేసుకోండి, సమస్తమును నీ వలననే కలిగను గదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అన్నాడు. మేము వెండి ఇచ్చాము, మేము బంగారం ఇచ్చాము, మేము ధనాన్ని ఇచ్చాము, మేము ధాన్యాదులు ఇచ్చాము అని చెప్పుకోవడానికి మేము ఎంత మాత్రపు వారమయ్యా, మాకెక్కడదయ్యాది, మేము సంపాదించుకుంది కాదు, నువ్వు మాకిచ్చావు. భూమి నీది, పంచభూతాలు నీవి, సర్వము నీదే, సమస్తము నీదే, అలాంటి నిన్ను ఘనపరచడం కొరకు మాకు కలిగిన దాంట్లో కొంత ఇచ్చాము అన్నాడు. దేవుడు కూడా ఆయన మానవుని హృదయాన్ని, మానవుని ప్రేమను కానుకల పెట్టి దగ్గర ఆయన చూడడానికి ఇష్టపడుతున్నాడని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట మనం అర్థం చేసుకోవాలి, రాజైన దావీదు తనకున్న దానిలో 1,98,000 కేజీల బంగారమును 4,62,000 కేజీల వెండిని ఇచ్చాడు. ఇచ్చిన దావీదు నష్టపోయాడా? ఇచ్చిన దావీదు పేదవాడైపోయాడా? అంటే బైబిల్ చెప్పే పరమ సత్యం ఏంటంటే, దేవునికి ఇచ్చిన వాడు ఎవడును నష్టపోడు, దేవుడు తీసుకొని ఊరకుండా ఉండడు. ఆ దావీదు దేవునికి ఇచ్చాడు, ఫలితంగా దావీదుకి దేవుడు ఏమిచ్చాడు, ఎంత ఇచ్చాడు కూడా అదే వాక్యంలో మనం చూస్తాం. 29వ అధ్యాయం మొదటి దండోత్తాంతాల గ్రంథము 27, 28 వచనాలు మనం చూద్దాం. అతడు ఇశ్రాయేలును ఏరిన కాలము 40 సంవత్సరములు. అబ్బా, గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరగా ఉన్నవాడిని తీసుకొచ్చి రాజును చేస్తే, రాజైన తర్వాత సింహాసనాన్ని చూసి మురిసిపోవడానికి బదులు దేవుని కొరకు చింతించి, నా దేవునికి కట్టాల్సిన మందిరం గొప్పగా ఉండాలి, నేనే అంతఃపురంలో ఉన్నాను, నా దేవుని మందసం గుడారంలో ఉంటుంది, అది కూడదు, దేవుని కోసం ఒక గొప్ప మందిరం కట్టాలని ఆశతో కట్టాడు కాబట్టి, తన ప్రేమను వెల్లడి పరిచాడు కాబట్టి దేవుడు 40 సంవత్సరాలు దావీదు మర్చిపోలా. అక్కడే కాదు, దావీదుతో ఒక వాగ్దానం చేశాడు, దావీదు సదాకాలము నీ వంశంలో నుంచి ఒక రాజుగా ఉండక మానడు అన్నాడు. అంతే, ఒక్క పని దేవుడు దేవునికి దావీదు చేశాడు, దేవుడు దాన్ని హానర్ చేశాడు, మర్చిపోవట్లేదు, 40 సంవత్సరాలు రాజుగా ఉంచాడు. 28వ వచనం ఎలా చెప్తుంది, అతడు వృద్ధాప్యము వచ్చిన వాడే, ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణం ఉందేను, అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను. అతను కష్టం నష్టపోయడం లేదు, అతనికి ఐశ్వర్యం ఉందట, ప్రభావాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, తన కుమారుడు కూడా రాజయ్య హక్కును దేవుడు కల్పించినట్లుగా మనం చూస్తాం. దావీదు దేవునికి ఇచ్చాడు, దేవుడు రుణస్థుడు కాదు, దేవుడు ఉంచుకోలేదు, ప్రతిగా దావీదును దేవుడు హెచ్చించాడు. అంతకంటే అనేక రెట్లు దావీదుకు దేవుడు దయచేశాడు. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు అధిపతులు దేవునికి ధారాళంగా ఇచ్చారు, దేవుడు దాన్ని ఉంచుకున్నాడంటే లేదు ప్రియులారా, వారి కోసం 121వ కీర్తన 4వ వచనం అంటాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అన్నాడు. కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అన్నాడు. ఈరోజు కూడా ఇశ్రాయేలు పేరు మారుమోగుతా ఉంది. చాలా చరిత్రలో చాలా తెగలు అంతరించిపోయాయి, చాలా జాతులు అంతరించిపోయాయి, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు, వారు చెరలోకి వెళ్ళిపోయారు, యూదులను భయంకరంగా హిట్లర్ లాంటి వాళ్ళు నరమేధం చేశారు, 100,000 మందిని చంపేశారు, అయినా సరే ఆ పేరు తుడిచివేయబడలేదు. ఈరోజు దేశంగా కట్టబడింది, ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉంది, వాళ్ళ పాపులేషన్ కేవలం 85 లక్షలు మాత్రమే ఉంటారు, వారి ప్రపంచ దేశ ప్రజలలో వారి పర్సంటేజ్ 0.11% మాత్రమే, కానీ నోబెల్ ప్రైజెస్ లో 40% వాళ్ళదే. టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా వారు ఉన్నట్లుగా మనం చూస్తాం, దేవునికి వారు ఇచ్చారు, దేవుడు వారికి రుణస్థుడు కాదు, దేవుడు వారి దగ్గర తీసుకొని కూర్చోలేదు, కానీ ప్రతిగా ఆయన ప్రతిఫలం ఇచ్చాడు. మనం ఇచ్చేది దేవునికి పనికొస్తుందా లేదా అన్నది పక్కన పెట్టి, నువ్వు దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు ఎలా ఇస్తున్నావు, ఎలాంటి అటిట్యూడ్తో ఇస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం ద్వారా. అందుకే వెస్టర్న్ కంట్రీని ఒకసారి చూడండి, ఆఫ్రికా ఖండానికి కానీ, ఆసియా ఖండాన్ని ఉన్న పేద దేశాలకు కానీ వారు విస్తారంగా కానుకల డొనేషన్స్ పంపిస్తూ ఉన్నారు, ఎన్జిఓ హోమ్స్ కట్టిస్తున్నారు, హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, ఇంత విస్తారంగా వారి ధనధాన్యాదులు ఇవ్వడానికి వాళ్ళకి ఎక్కువైపోయి ఇవ్వట్లేదు, కానీ దేవుని పట్ల వారికున్న ప్రేమ, దేవుని పరిచర్య పట్ల వారికున్న ఆశ వారి గుప్పును విప్పడానికి కారణమైనట్టుగా చూస్తున్నాం. వారు దేవునికి ఇస్తున్నారు. ఈరోజు వెస్టర్న్ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ ఎట్లా ఉన్నాయంటే, దేవుడు వారిని తలగా ఉంచాడు, ఉన్నత రాజ్యాలుగా ఉంచాడు, అగ్ర దేశాలుగా ఉంచాడు. వారు ఇచ్చారు, దేవునికి ఇచ్చి వారు నష్టపోలేదన్న విషయాన్ని ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వారిచ్చి నష్టపోలేదన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. ముగించడానికి ముందు ఇదే వాక్య భాగం నుంచి ఒక 3 మాటలు మళ్ళా మీకు చెప్పాలి. మొదటి ప్రశ్న, ఎంత ఇచ్చారు? వారు ఎంత ఇచ్చారు అన్న మాట చూసాం. వారు ఎంత ఇచ్చారు అన్న మాటకు వచ్చేసరికి మనకు అర్థమైంది, వాళ్ళు 100,000 కేజీలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారి తర్వాత ఎలా ఇచ్చారంటే 3 మాటలు మనం చూసాం. మనపూర్వకంగా ఇచ్చారు, యథార్థ హృదయంతో ఇచ్చారు, 3వది వారు సంతోషంగా ఇచ్చారు. చివరి ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇచ్చారు? దేవునికి వారు ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న మనం వేసుకోగలిగితే, ఇంత గొప్పగా ఎంత ధారాళంగా వారు ఎందుకు ఇచ్చారు అన్నది మనం చూడగలిగితే మనకు చాలా విషయం. సరే, అర్థం చేసుకుందాం. వారు ఎందుకు ఇచ్చారు అన్నప్పుడు ఒక 3 ప్రశ్నలు కూడా మనకు అర్థమవుతాయి. 3 మాటలను మనం వేసుకోవాలి. 3 ప్రశ్నలు మనం వేసుకుంటే మనకు అర్థమవుద్ది. ఒకసారి చూద్దాం. 14 మనం తీసుకున్న మూల వాక్యానికి వెళ్తే 14 వచనము 15 వచనం 16 17 వచనాల నుంచి ఒక మూడు మాటలను మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిగా 14 వచనము ఏం చెప్తుందంటే వారు ఎందుకు ఇచ్చారు అన్న దాంట్లో వాళ్ళకున్న అవగాహన ఏంటి? 14 వచనంలో సమస్తము నీ వలననే కలిగను కదా, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చున్నాము. మొదటిగా వాళ్ళకున్న అవగాహన సంపద దేవునిది, ఆస్తి దేవుడిచ్చిన ఐశ్వర్యం, దేవుడిచ్చిన ఆశీర్వాదం, సంపద దేవునిది అన్న అవగాహన వారు దేవునికి ధారాళంగా ఇవ్వడానికి వారిని పురుగొల్పింది. 16వ వచనం చివరి భాగం మనం చూడగలిగితే చివరి భాగంలో ఇలా రాయబడింది, ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదే అయి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, మనకున్న దాన్ని మనం ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలంటే నేను సంపాదించాను అనుకోకూడదు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు. ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పగాను, ఈ ఉద్యోగం నేను సంపాదించుకుంది కాదు, దేవుడు నాకు ఇచ్చింది. నా బిడ్డల విషయంలో నేను చెప్పగలను, నేను సంపాదించుకుంది కాదు, దేవుడు నాకు ఇచ్చింది వారు. నేను చెప్పగలను, కష్టార్జితం నేను సంపాదించింది కాదు, దేవుడు నాకు ఇచ్చాడు. ఆ మాట మనం గమనించుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళి ఒక మాట ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుని సంపాదన కొంచెం ముందుకు వెళ్ళి మనం అర్థం చేసుకుంటే రెండవ అవగాహన 15వ వచనంలో ఉంది. 15వ వచనంలో ఒక మాట మనం చూస్తాం, మా పితృలందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. వారింత ధారాళంగా ఇవ్వడానికి వారికున్న అవగాహన రెండవది మనం చూస్తున్నాం, మానవులైన మనం పరదేశులము, మేము పరదేశులము, ఏది మాతో పాటు తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏది కూడా తీసుకొని పోలేము. మేము శాశ్వతంగా ఉండిపోయేవాళ్ళం కాదు. మేము సంపాదించుకున్న ఇండ్లు, మేము సంపాదించుకున్న పొలాలు, మేము సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఏవి కూడా మాతో పాటు రావు అన్నది ఈ ప్రజలకు, ఈ రాజుకు ఉన్న అవగాహన. కాబట్టి వారు ఇంత ధారాళంగా ఇవ్వడానికి వారికున్న ప్రేరణ ఈ అవగాహన, మేము పరదేశులమును యాత్రికులమును, మేము పరదేశులమును యాత్రికులము
అన్నారు.
రెండవ మాట మనం ఏం చూస్తామంటే అందులోనే 15వ వచనం చివరి భాగంలోనే మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము అన్నాడు. నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. చాలా టెంపరీ లైఫ్, ఎప్పుడు కను మూస్తాం తెలియదు, ఎప్పుడు దేవుని పిలుపు అందుకుంటాం తెలియదు, ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నదంతా కూడా కోల్పోయేది. అందుకే బైబిల్లో ఆ మాటలు చూపించడానికి సమయం లేదు, కానీ ఆయన అంటాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, పరలోక ముందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అన్నాడు. మత్తయి సువార్త 6:19-20 వచనాల్లో అదే మత్తయి సువార్త 19:21 వచనం అంటాడు, నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోక ముందు నీకు ధనం కలుగుతుంది. కాబట్టి మనం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి అన్నది మన ప్రేరేపణ కలగడానికి మూడు మాటలు చూస్తున్నాం. మొదటి మాట, ఈ సంపద దేవునిది, సంపద దేవునిది. రెండవది, మనము తాత్కాలికంగా భూమి మీద ఉండే వాళ్ళం, సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మూడవ మాట మనం చూసి ప్రార్థనకి వెళ్దాము. 16వ వచనాన్ని చూద్దాం, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయము అన్నాడు. మూడవది, పని దేవునిది. ఈ మూడు మాటలు వారి ఇంత ధారాళంగా ఇవ్వడానికి వారికి ప్రేరేపణ ఇచ్చే, ఒకటి మా సంపాదన దేవునిది, మేము పరదేశులము, మూడు ఈ పని దేవుని పని. అందుకే మొదటి వచనంలో చివరి భాగంలో ఇలా అన్నాడు, కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది, ఈ పని బహు గొప్పది. కాబట్టి వారు దేవునికి ఇస్తున్నప్పుడు పని దేవునిది అని చూశారు. దేవునికి ఇస్తున్నప్పుడు నాకున్న ఆస్తిపాస్తులన్నీ దేవుడే నాకు ఇచ్చాడు అని చూశారు. దేవునికి ఇస్తున్నప్పుడు నేను దేన్ని నాతో పాటు తీసుకొని పోలేము, ఒకవేళ నాతో పాటు తీసుకొని వెళ్ళాలి, నేను పరలోకమందు దాచుకోవాలంటే ఇక్కడ ఖర్చు పెట్టాలి, ఇక నేను అమ్మాలి అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి రాజైన దావీదు అంటాడు, నేను దేశపు ఖజానా నుంచి కాదు, నా సొంత సంపాదన నుంచి, నేను సంపాదించుకున్న దానిలోంచి దేవునికి ఇస్తాను అన్నాడు. ప్రజలు అలాగే ఇచ్చారు. మూడు ప్రశ్నలు మనం చూసాం. వారు ఎంత ఇచ్చారు? లక్షల కేజీల బంగారము వెండిని ఇచ్చారు. వారు ఎలా ఇచ్చారు? హృదయపూర్వకంగా ఇచ్చారు, మనపూర్వకంగా ఇచ్చారు, యథార్థ హృదయంతో ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు. వారు ఎందుకు ఇచ్చారు అంటే వారికి ఉన్న అవగాహన, మేము ఇచ్చేదంతా దేవుడు మాకు ఇచ్చింది, మేము దేన్ని మాతో పాటు తీసుకుని పోము, మేము చేసే పని దేవుని పని, గొప్ప పని అనే అవగాహనతో వారు ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు నువ్వు దేవునికి ఇచ్చినా, ఎప్పుడు దేవుని కొరకు నువ్వు చేయాలనుకున్నా, ఇలాంటి అవగాహనతో చేయటం నీకు ఆశీర్వాదకరమని ఒకసారి ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. మన బ్రదర్ చంద్రశేఖర్ ఎస్ఐ గారు అకౌంట్ చెప్తున్నారు.